చింతామణి అని ఒక మణి ఉంటుంది. పాలసముద్రం చిలికినప్పుడు ఒక్క మణి పుట్టిందిట, అది దేవలోకంలో ఉందట. ఆ మణి ఒక్కటి ఉంటేనే ఆ మణిని ఇంద్రుడు చేత్తో పట్టుకుని అమృతం అంటే అమృతం వస్తుంది, పువ్వు అంటే పువ్వు వస్తుంది, పరుపు అంటే పరుపు వస్తుంది, ఏం కావాలంటే అది వస్తుంది. చింతించిన కోరికలను తీర్చే మణి అది. ఇంద్రుడి దగ్గర ఓన్లీ వన్ ఉంది. అటువంటిది అమ్మవారి దగ్గర అన్నీ చింతామణులే. ఆవిడ భవనమే చింతామణి భవనం, సభాభవనం చింతామణి భవనం, ఆవిడ కూర్చునే సింహాసనం చింతామణి భవనం. ఆ గృహం మధ్యన ఉంటుంది కాబట్టి చింతామణి గృహాంతస్థ అని అమ్మవారికి ఒక గొప్ప నామం కూడా ఉన్నది. అవునా? అటువంటి చింతామణులు ఉన్నటువంటి ప్రాంతానికి మనం వెళ్ళాం. కర్మకాలి ఈ చింతామణి అంటే అపశబ్దం అయిపోయింది కానీ మనకి. ఎందుకని? ఒక వేశ్యకి ఆ పేరు పెట్టడం వల్ల ఆవిడ కూడా సామాన్యురాలు కాదు. ఆవిడ పేరు మీదుగా చింతామణి శబ్దాన్ని ఎలా వాడుతున్నారు. ఆవిడ కూడా తన దగ్గరకు వచ్చే విటులకి కోరిన కోరికలు తీర్చేది కాబట్టి ఆ పేరు పెట్టిందట వాళ్ళమ్మ. కానీ ఆ తర్వాత ఆవిడ ఎంత మారిందనుకున్నారండి? ఆవిడ మొత్తం తన ఆస్తి అంతా దానం చేసి సన్యాసిని అయిపోయింది. తర్వాత బిల్వమంగళుడు ఆవిడ దగ్గరకు వచ్చాడు. ఆవిడ చూసి తెల్లబోయాడు. ఇదేమిటి సన్యాసిని వేషం వేసుకున్నావంటే, నా సౌందర్యం మీలాంటి వాళ్ళు ఎంతోమందిని పాడు చేసింది, చివరికి నువ్వు నీ భార్య చచ్చిపోతే ఆ శవం ఎక్కడికి వస్తావా, ఆ రాధను అలా విడిచిపెట్టి వస్తావా? రాధానే ఆవిడ, ఆయన భార్య అనమాట. ఆవిడ చచ్చిపోతే శవం ఎక్కి నది దాటి వస్తావా? ఈ దౌర్భాగ్యపు శరీరం మీద పెట్టిన ప్రేమ కృష్ణుడి మీద పెట్టు అంటే, అప్పుడు ఆయన తన భార్య శవాన్ని తగలబెట్టి ఆ కట్టెలతో కళ్ళు పొడుచుకుని కాల్చి చేసుకున్నాడు. కళ్ళు పోయేయానికి అప్పుడు ఆయనకి లీలాసుకుడు అని పెట్టారు. బిల్వమంగళుడే లీలాసుకుడు అయ్యాడు. తర్వాత మొదట్లో బిల్వమంగళుడు చింతామణి వ్యామోహంలో పడి పాడైపోయినవాడు. అసలు వ్యసనములకి గురి అయినటువంటి వాళ్ళు బాగుపడితే వాళ్ళకంటే గొప్పవాళ్ళు ఉండనటండి. మీరు ఎక్కడ చూడండి, పాండురంగ మహాత్మ్యంలో వాడిని చూడండి, పొండరీయుడు పరమ వేశ్యాలోలుడు ఒక్కసారి బాగుపడ్డాడు. నిత్యం తపస్సు చేసుకునే వాళ్ళ తమ్ముడు గారు అలాగే ఉన్నారు. ఈయన వెళ్ళి పాండురంగుడు కలిసిపోయాడు. వాడి తమ్ముడు శ్రీహరి అని ఉన్నాడు కజిన్, వాడు ఇక్కడే ఉండిపోయాడు. వాడికి మోక్షం అలా వీడికి వచ్చింది. లీలాసుకుడిని చూడండి, మొదట్లో బిల్వమంగళుడు, కృష్ణుడి దర్శనం అయ్యింది, ఆయన జాతమే మారిపోయింది. ఆ తర్వాత ఆయన ఎంత అద్భుతమైనటువంటి సాధన చేశాడండి. చింతామణి ఆయనకు మంత్రం ఇచ్చింది తెలుసుగా మీకు. అందుకనే ఆయన లీలాసుకుడు కృష్ణకర్ణామృతం రాసి మొట్టమొదటి శ్లోకంలో ఏం రాశాడో తెలుసా? చింతామణిర్ జయతు స్వామగిరి గురురుమే, నాకు మంత్రోపదేశం చేసిన చింతామణికి జయం కలుగ్గాక అని ఆవిడ తెలుసుకున్నాడు ముందు. ఆవిడే కృష్ణ మంత్రం ఇచ్చింది. ఓం క్లీం కృష్ణాయ గోపీ జనవల్లభ యస్వాహ అనే మంత్రం ఇచ్చి ఒక వేశ్య ఆవిడ తరించింది. ఈయనేమో కృష్ణకర్ణామృతం రాసి ఆయన తరించాడు. ఇప్పటికి కూడా కృష్ణకర్ణామృతం చదవనవాడు ఎవడన ఉంటాడా? ఎన్ని అద్భుతమైన శ్లోకాలు, ఎన్ని విచిత్రాలు అందులో, ఎన్ని రకాలైనటువంటి మధురములు అందులో ఉంటాయండి. యశోదాదేవిట కృష్ణుడిని జోగొట్టడానికి ఓ పాట పాడేదిట. రోజు కృష్ణుడికి ఏదో కథ చెప్పేది. కథ చెబితే కానీ ఆయన నిద్రపోడట. అందుకని రోజు యశోద ఏం చేసేది, ఉయ్యల్లో పడుకోబెట్టి కృష్ణుడికి ఒక కథ చెబుతామంటే అని ఊకొట్టి తదనంతరం నిద్రపోయేవాడట. దాని మీద మన కృష్ణకర్ణామృతంలో ఈ లీలాసుకుడు ఒక శ్లోకం రాస్తాడు. ఒక రోజున వాళ్ళమ్మ శ్రీకృష్ణుడు ఉయ్యల్లో పడుకోబెట్టింది, నిద్రపోను ఆయన అంది. కథ చెప్పు అన్నాడు ఆయన. కథ చెప్పడం మొదలుపెట్టింది. ఏం కథ చెప్పిందట? రాముడి కథ చెప్పిందట. రామో నామ బభూవ, రాముడు అని ఒక ఆయన ఉన్నాడు. వెంటనే అన్నట్ట తదవలా సీతేతి, ఆ రాముడి భార్య పేరు సీత. మళ్ళీ కృష్ణుడు అన్నట్ట తౌ పితుర్వాచ పంచవటీ తటే విచరత తస్యాహరద్రావణ. రామలక్ష్మణులు సీతతో కలిసి పంచవటీ తీరంలో తిరుగుతూ ఉండగా రావణుడు అనేవాడు సీతను అపహరించుకుపోయాడు అని క్లుప్తంగా కథలా చెప్పింది ఆవిడ. నిద్రార్థం ఎందుకు చెప్పింది? కృష్ణుడు నిద్రపోవడానికి. నిద్రార్థం జననీ కథాం ఇతి హరేహే హుంకారత శృణ్వత. ఈ విధంగా నిద్రపోవడం కోసం కృష్ణుడికి ఆవిడ రాముడి కథ చెబుతూ ఉంటే కృష్ణుడు కూడా అని ఊ కొడుతూ ఉన్నట్ట. హుంకారత ఊ కొడుతూ శృణ్వత వింటున్నాడు. వింటున్నవాడు ఉయ్యాలోంచి లేచి కూర్చుడిపోయి హఠాత్తుగా ఎర్రబడిపోయిన కళ్ళతో ఒక కరు పరిచేట. సౌమిత్రే క్వధనుర్ ధనుర్ ధనురితి వ్యగ్రాగిరహ పాతునక, హఠాత్తుగా నిద్రపోతున్న కృష్ణుడు కాస్త ఉయ్యాల్లోంచి లేచి వాళ్ళ అమ్మ చెబుతున్న కథ వింటున్నవాడు, లక్ష్మణ ధనుస్సు 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 ఇలా పట్టుకురా రావణాసుడు కొట్టేస్తానన్నట్ట. ఆవిడ కంగారు వచ్చి ఏమైనా పిశాచం పట్టిందేమో అని ధూ ధూ అందట, ధూ ధూ పునఃపాతు వహ ధూ అని ఉమ్మిన ఆవిడ మనల్ని రక్షించుగాక. సౌమిత్రి ధనుసు 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 అంటున్నటువంటి ఆ కృష్ణుడు మనల్ని రక్షించుగాక. కంగారుతో పలికెట్టపైగా లక్ష్మణ ధనుసు 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 అని వణికిపోతూ పలికాడు. అంత కోపముతో ఆగ్రహముతో వేగముగా పలుకుతున్న ఆ కృష్ణుడు మనల్ని రక్షించుగాక అంటాడని ఎటువంటి అపూర్వమైన భావనలండి. ఇవి రాసినవాడు లీలాశుకుడు, ఒకప్పుడు ఈ చింతామణి వల్ల పడిన బెల్వమంగళుడు. ఆయన్ని బాగు చేసిన ఆవిడ చింతామణి, ఆవిడ ఎంత గొప్పదో ఆలోచించండి, ఆయన ఎంత గొప్పదో ఆలోచించండి. ఏదో వాళ్ళ జీవితాలు మొదట్లో గడిచాయి, కారణ జన్ములు కనుక బాగుపడ్డారు. అసలు ఇది వింటే మన శరీరం ఎలా పులకరించిపోతుంది అంటే దీని వెనక అతని అంతరార్థం ఆయనకి పిశాచం పట్టడం కలవరంత కాదు. భగవంతుడైన పాత అవతారం పోదట కొత్త అవతారంలోకి వచ్చిన ఫ్లాష్ బ్యాక్లు పోవు. రామావతారం కృష్ణావతారంలోకి వచ్చినా మర్చిపోలేదన్నమాట ఆయన, వెంటనే వెళ్ళి ఒకసారి రాముడు అయిపోయాడు అనమాట. ఎక్కడ లక్ష్మణ అన్నట్ట ఆయనే పాత అవతారం మర్చిపోలేకపోతే భూలోకంలో మనం పూర్వజన్మ సంస్కారాలు ఎలా మర్చిపోతాం అంటాడు. మళ్ళీ మనకి చెప్పకుండానే పాత జన్మ అవసరం పోతుందా? పోదే. ఈ జన్మలో కొంతమంది భార్యాభర్తలు తక్కొట్టుకు తెచ్చిపోతూ ఉంటారు. భార్యామణి రోజు భర్తను కర్రతో కొడుతుందంటే ఈ భర్తగారు పూర్వం పాము, ఈవిడ ముంగేసయ్యి ఉంటుంది. మళ్ళీ లేదా భార్యామణి భర్తగారు భార్యామణిని కొట్టుకుంటారంటే ఎక్కడో పూర్వజన్మలో ఈ భర్తగారు పిల్లి ఆవిడ ఎలకాయి ఉంటారు. ఫ్లాష్ బ్యాక్లు చూస్తే మనకు తెలుస్తుంది అనమాట, ఒక్కొక్కడు పిల్లి పూర్వజన్మలో, ఈ జన్మలో భార్యేమో ఎలక ఇలా పుట్టింది. ఈ భర్తగారు పిల్లిగా ఉన్నప్పుడు ఎలకని తినేశాడు, ఏదో పుణ్యం వల్ల ఇద్దరూ భార్యాభర్తలు అయ్యారు. కానీ పాత వాసన పోతుగా అందుకే వీడి పిల్లి కనుక ఎప్పుడు పెళ్ళని కొడుతూ ఉంటాడనమాట. ఆవిడ ఎలకలాగా కొట్టకండి అని మూతిలా పెట్టి ఏడుస్తూ ఉంటుంది. అలాగే కొన్ని చోట్ల భర్త గారిని భార్య చెత్త కొట్టేస్తుంది, రహస్యంగా తలుపేసి మరీ బాధేస్తుంది, పైగా బయటకు వచ్చి మా ఆయన నన్ను కొడుతున్నాడు అండి అంటుంది. అంటే పూర్వజన్మలో ఈ దిక్కుమాల ఆవిడ పాము, వాడు ఎలక మింగేసింది పూర్వజన్మలో. ఆ పుణ్యంతో మళ్ళీ ఇప్పుడు పుట్టారు. ఇప్పుడు ఆ పాత వాసనతో బుస్సు బుస్సు కస్సు కస్సు అంటుందన్నమాట. ఇవన్నీ మన పూర్వజన్మ రహస్యాలు ఎక్కడికి పోవట. దీన్ని తెలుగులోకి అనువాదం చేసి మహానుభావుడు కవిగారు ఎతి తప్పినా కొన్ని చోట్ల మతి తప్పినా పద్యం బాగా రాశాడు. ఎన్నకుల వంశ్యులవు రఘుకులేసుని పుత్రులు రామ లక్ష్మణులు జనకజ రామ పత్ని పితురాజ్ఞ శరంబున దాల్చి మువ్వురున్ వనములకేగ జానకిని వైరముతో కొనిపోయి రావణుడనుతును నీవు చెప్ప వినినంతనే ఆగ్రహమంది లక్ష్మణాధను విటు తెమ్మనంటి కదా దాగునే పూర్వ భవానుబంధముల్. పద్యం అంతా మీకు అర్థమైంది కాబట్టి ఇందాకే చెప్పాను కాబట్టి కొత్తగా చెప్పక్కర్లేదు. కానీ ఆ కొసమెరుపు దాగునే పూర్వభవాను బంధములు అంటాడు ఆయన. ఇవి వారు అంత తేలిగ్గా. అందువల్ల ఈ చింతామణి శబ్దం చాలా గొప్పది. అటువంటి చింతామణులతో నిర్మింపబడిన భవనంలో చింతామణులతో తాపడం చేయబడి నిర్మాణమైన సింహాసనం మీద అమ్మని బ్రహ్మ విష్ణువు శివుడు దిక్పాలకులు వీళ్ళంతా తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అమ్మ మా కోసం ఈ సింహాసనం మీద కూర్చుని మమ్మల్ని అనుగ్రహించు అన్నారు. ఇప్పుడు అమ్మవారి కోసం తయారు చేసిన ఆసనం ఉన్నదట, మామూలాసనం కాదు, అది ఏదో చింతామణులతో తయారు చేయబడినటువంటి నవరత్న ఖచ్చితమైనటువంటి బంగారంతో తయారు చేయబడిన సింహాసనమా. ఆ సింహాసనానికి నాలుగు వేపులా నాలుగు కోళ్ళు, కోళ్ళు మధ్యలో బల్ల ఉన్నాయి. ఈ బల్ల ఎవరు, ఈ కోళ్ళు ఎవరు? బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివః ఏతే పంచఖురాః ప్రోక్తాః ఫలకస్తు సదాశివః. బ్రహ్మగారు, ఇలాంటి బ్రహ్మలు చాలామంది ఉన్నారని చెప్పానుగా, అలాంటి బ్రహ్మల్లో ఒక బ్రహ్మ ఈ అమ్మవారు కూర్చునే సింహాసనానికి ఒక కోడుగా మారాడు. అమ్మవారు కూర్చునేటటువంటి ఆ మంచానికి సింహాసనానికి నాలుగు కోడులు ఉన్నాయి కదా, ఆ కోడుల్లో ఒక కోడు బ్రహ్మ, రెండో కోడు విష్ణువు, మూడవ కోడు రుద్రుడు. రుద్రుడు వేరు, శివుడు వేరు, ఈశ్వరుడు వేరు, సదాశివుడు వేరు, ఇవన్నీ చాలా రూపాలు ఉంటాయి. వ్యవహారంలో శివుడు రుద్రుడు అన్నీ ఒకటి అనుకుంటాం, కానీ వేరు. రుద్రుడు మూడవ కోడు, ఈశ్వరుడు అనేవాడు నాలుగవ కోడు. ఇలా బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు నలుగురు నాలుగు కోళ్ళు అయ్యారు. ఆ తర్వాత మరి మధ్యలో బల్ల ఉండాలిగా కూర్చోడానికి. ఇప్పుడు కూర్చోడానికి కింద ఆసనానికి ఒక మంచి బల్ల ఉండాలి, ఫ్లాట్. ఫలకము సంస్కృతం, తెలుగులో పలక లేక బల్ల. ఈ మధ్యలో ఉన్నటువంటి బల్ల సదాశివుడు. సదాశివుడు అనేవాడు ఆ బల్లగా మారాడు. ఆ సదాశివుడి యొక్క పర్యంకం మీద మెత్తని ఆసనం మీద టీవీగా ఒక కాలు కింద పెట్టి ఒక కాలు కాలు మీద కాలు వేసుకుని అమ్మ కూర్చున్నాడు అనమాట. ఒక కాలు కిందకి పెట్టి నలుగురు మహానుభావులు కోడులుగా మోస్తుంటే మధ్యలో మెత్తని ఆసనంగా బల్లగా సదాశివుడు ఉంటే ఆ సదాశివుడి మీద కూర్చుని నాలుగు భుజములు ధరించి చిరునవ్వుతూ ఎర్రని కాంతితో అమ్మ ఇప్పుడు సింహాసనం మీద ఆసీనురాలయ్యింది. ఈ ఐదుగురిని కలిపి ఏది? నలుగురు కోడులు, ఒకడు మధ్యలో బల్ల అని చెప్పాం కదా. ఈ నలుగురు కోడుల్ని, ఈ మధ్యలో బల్లగా కూర్చున్న ఐదో వాడిని కలిపి పంచప్రేతములు అంటారన్నమాట. ఐదు కోళ్ళు లేక ఐదు ప్రేతములు. ఈ పంచప్రేత మంచం మీద అమ్మ కూర్చుని ఉన్నది. మంచము సంస్కృతం, తెలుగులో మంచం. అందుకే పంచప్రేత మంచాసనాసేన, పంచప్రేత మంచాధిశాయిని అని సహస్రనామంలో ఒక నామం ఉన్నది. పంచప్రేతములతో కూడిన మంచం మీద అధిశాయిని చక్కగా కూర్చుంది లేక పడుకున్నది. ఆవిడ ఇష్టం, కూర్చోవచ్చు పడుకోవచ్చు, ఎప్పుడు ఎలా కావాలంటే అలా చేయొచ్చు. ఏమండి వీళ్ళందరినీ ప్రేతములు అంటారేమిటి? ఒక ఆయన బ్రహ్మ అంటున్నారు, ఒక ఆయన విష్ణువు, ఒక ఆయన రుద్రుడు, ఒక ఆయన ఈశ్వరుడు, మధ్యలో ఆయన సదాశివుడు అంటే ఇప్పుడు మళ్ళీ పంచప్రేత మంచాధిశాయిని అంటారు. మేము ప్రేతం అంటే వేరే రకంగా విన్నాం కదా అని మళ్ళీ మనకు అనుమానం రావచ్చు. ప్రేతము అనేది శవానికి కూడా వాడతాం, శవాన్ని ప్రేతం. అలాగే పిశాచాములుగా అల్లాడిపోతున్న వాటిని కూడా ప్రేతములనే అంటారు. అందుకే ప్రేతాత్మలు, ఈ చచ్చిన శవాన్ని ప్రేతం అంటారు. వీళ్ళు ప్రేతాలే, అవి ప్రేతములు ఏమిటి అని మళ్ళీ మనకు అనుమానం రావాలిగా. నిజానికి ప్రేత శబ్దమునకు అర్థం ప్ర ఇత కలిస్తే ప్రేత. ప్ర అనేటటువంటి అక్షరమునకు పక్కన ప్లస్ ఇత కలిస్తే ప్ర, ఈ కలిసి గుణసంధి అయి ప్రేత అవుతుంది. ఇత శ్రేష్టమైనది, ప్ర ఇత మిక్కిలి శ్రేష్టమైనది, ఇంతకంటే గొప్పది లేదు అనుకుంటే ప్రేత అంటారు. బ్రహ్మ కంటే, విష్ణువు కంటే, రుద్రుడి కంటే, ఈశ్వరుడి కంటే, సదాశివుడి కంటే గొప్పవాళ్ళు లేరు కనుక వాళ్ళు ప్రేతములు. ఐదుగురు ఉత్తములే కనుక ఐదుగురు మీద అమ్మ కూర్చున్నది అని అర్థం. అలాంటప్పుడు మరి శవానికి ఎందుకు ఈ ప్రేతం అని పేరెట్టారు? బతికుండగా ఎలా ఉన్నా చచ్చాక ఎవరినైనా గౌరవించడం మన సంప్రదాయం. అందుకే బతికున్న రోజుల్లో తెగ తిట్టిన చచ్చాక పోయాడులేరా వాడి పాపాన వాడు పోయాడు వాడిని తిట్టకండి రా అంటారు. చచ్చాక మంచితనమే తప్ప చెట్ట చెప్పుకోరట, మరణాంతాన్ని వైరాణి. అందుకని బాగా ఆలోచించి మానవుల్లో పండితులైన వాళ్ళు శవం అండం మామూలు మాట, ప్రేతం అందానరా అంటే వాడు ఉత్తముడు, ఇక చచ్చాక ఎలాగో వాడికి అపకారం చేయలేడు కదా, అందుకని ఈ శవమునకు ప్రేతము అని పేరెట్టారు. అంటే మిక్కిలి శ్రేష్ఠుడు, చాలా గొప్పవాడు. ఎందుకని? బతికొండగా అయితే పిసిన కొట్టుగా ఉంటాడు, పక్కవాడు సొమ్ములు లాగుతాడు, ఆ భాండాలు వేస్తాడు, పిచ్చివాగుడు వాగుతాడు. కానీ చచ్చాక ఇప్పుడు ఏం అనలేడుగా పాపం. చచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి ఎరా నీ ఆఖరి కోరిక ఏమిటంటే కిమన్ నాస్తి కిక్కును అనలేడు వాడు. వాడు ఏం మాట్లాడలేడు పాపం. వాడికే మాట్లాడే శక్తి వస్తేనా చివరిదాకా వెళ్ళేదాకా? ఏమేవు జాగ్రత్తవు, బీరువాలు అక్కడ దాచిన డబ్బులు అబ్బాయికే ఇవ్వేవు, ఎవడికి ఇవ్వకేవు, పద్మాకర్ గారు పురాణానికి వెళ్ళి పొరపాటు ఇచ్చేస్తామేమో అంటాడు. కానీ ఇప్పుడు చచ్చాక మాట్లాడలేడే, కిక్కును మనలేడు, కొత్తగా వీలునామా రాయలేడు. కాబట్టి వీడికి మాట్లాడలేడు కనుక, ఏ పాపము చేయలేడు కనుక వాడికి ప్రేతము అని పేరు పెట్టాడు పాపం. చూశారు మన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, మన వాళ్ళ భాష అంత గొప్పది. ఇంట్లో బియ్యం అయిపోతే బియ్యం అయిపోయాయి అనేవారు కాదు, బియ్యం నిండుకున్నాయి అనేవారు. ఎక్కడ నిండుకున్నాయి? అందులో నిండుకున్నాయంటే లేవని అర్థం. అలాగే ఏమన్నా తిడుతూ ఉత్తరం రాస్తే శ్రీముఖాలు వచ్చాయో అనేవారు ఉండవు. శ్రీముఖం అని పేరెట్టారు ఎట్లా ఉత్తరానికి. ఇలా అన్నిటికీ మంచి పేర్లు పెట్టారు. అలాగే ఈ ప్రేతమని ఈ దౌర్భాగ్యుడికి పేరెట్టారు. అందుకనే పూర్వకాలంలో తెనాలి రామకృష్ణుడు ఒక శ్లోకం చెప్పాడు. ఈ లోకంలో ముగ్గురే గొప్పవాళ్ళట, ఇంకంత గొప్పవాళ్ళు లేరట, ముగ్గురే ముగ్గురు గొప్పవాళ్ళు ఉన్నారట. ఎవరు వాళ్ళు? అజాతశ్చ. ఎంతవరకు పుట్టని వాడు మంచాడు, పుట్టలేదు కదా, అంటే ఎలాగో పుట్టలేదు వాడు, ఎవడో తెలీదు. కాబట్టి అజాతశ్చ పుట్టనివాడు, మృతశ్చైవ. చచ్చినవాడు ఎవరో మంచివాడే, పుట్టనివాడు మంచివాడే, చచ్చినవాడు మంచివాడే. ఇంకా మూడవాడు భిత్తవు లిఖిత ఏవచ గోడ మీద బొమ్మగా ఉన్నవాడు, గోడ మీద చెక్కబడినవాడు, వాడు ఏం చేయలేడు. ఇప్పుడు పద్మాగర్ గారు ఎదురుగుట కూర్చున్నారు కాబట్టి కోపం వస్తే తిట్టగలరు మిమ్మల్ని ఎప్పుడైనా, ఏ ఫోన్లు తేవద్దంటే ఎందుకు తెస్తారని అల్లేని అనుకోండి, ఎలాగో నా మాట ఎలాగో వినరు. అందువల్ల మనిషి అంటూ ఉంటే మాట్లాడతాడు కానీ గోడ మీద బొమ్మ ఏం మాట్లాడుతుంది. అందువల్ల ముగ్గురు మంచివాళ్ళు అని ఎంత చమత్కారంగా చెప్పాడు, పుట్టని వాడు మంచివాడు, గిట్టిన వాడు మంచివాడు, గోడ మీద బొమ్మగా లిఖించబడిన వాడు మంచివాడు. ఈ ముగ్గురు ఎవరితో మాట్లాడరు కనుక ఇంకా తక్కిన వాళ్ళంతా ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు, వాడు ఇలాంటి వాట, వీడు ఇలాంటి వాట, వీడు అచ్చేసేట, వాడు ఇచ్చేసేట, వాడేమో వాడు ఎవడో ముసలమ్మ అన్నట్ట, వీడేమో ఇంకేదో ముసలమ్మను కానీ కోపం తెచ్చుకున్నట్ట, వాడేదో ఇంకో అన్నం తింటూ ఉంటే తిట్టేట, ఇవన్నీ కబుర్లు బతికుంటే మాట్లాడితే లేని వాడికి ఏమొస్తుందండి. అందువల్ల ఇంత అద్భుతమైన శబ్దం ఇదని గ్రహించండి, ప్రేత అత్యుత్కృష్టమైన శక్తి. అటువంటి పంచప్రేత మంచ అధిశాయిని అయ్యిందమ్మ, తనంత తానే ప్రకాశిస్తున్నది ఆవిడ. ఒక వ్యక్తి ప్రకాశించాలంటే వాడి మీద లైటింగ్ పడాలి, ఈ దీపం పడకపోతే నేను మీకు కనపడను. కానీ అమ్మో స్వయం ప్రకాశం అద్వంద్వం ఉదయాదిత్య సన్నిభం విలోక్య చింతయామాస బ్రహ్మా లోకపితామహ. తనయంత తాను వెలిగిపోతూ ఉదయిస్తున్న సూర్యకాంతితో ఉన్న కరుణాస్వరూపిణి అయిన సింహాసనం మీద కూర్చున్న అమ్మ దగ్గరికి లోకపితామహుడైన బ్రహ్మగారు వెళ్ళాడు. వెళ్ళామన్నాడు జగన్మాత, మా కోరిక మన్నించి మాకు ఒక వరం ఇస్తావా అనగా అమ్మ అతను ఏమడుగుతాడో తెలుసు కనుక చిరునవ్వు నవ్వుతూ సరే కోరుకో అన్నది. బ్రహ్మగారి మనస్సులో ఏముందో అమ్మకి తెలియకుండా ఎలా ఉంటుంది, అమ్మ నుంచి వచ్చిన ఒక చిన్న శక్తి బ్రహ్మ, అమ్మ నుంచి ఎన్నో కోట్ల మంది బ్రహ్మలు విష్ణువులు శివుళ్ళు పుట్టుకొచ్చారు, అనేక కోటి బ్రహ్మాండ జనని అయిన అమ్మకి ఈ బ్రహ్మగారి మనస్సులో ఉన్న ఊహ తెలుసు కనుకే చిరునవ్వు నవ్వుతూ కోరుకో అన్నది. అప్పుడు బ్రహ్మే ఉన్నాడు, మన కోసం అన్నట్టుగా ఒక గొప్ప ధర్మం చెప్పాడు. నాకు చాలాసార్లు అనుమానం వచ్చేది, బ్రహ్మగారు అమ్మవారికి ధర్మాలు చెప్తాడేటి అంటే అమ్మకి చెప్పాలా, ఈ వంకతో మనకి చెప్పి అమ్మవారిని ఒప్పించడానికి ఇలాంటి మాటలు మాట్లాడాడు. ఏమని జగన్మాత, ఎంత మూర్ఖుడైనా తనని పరిపాలించేవాడు మగవాడైతే భార్యా సమేతంగా ఉండాలని, స్త్రీ అయితే భర్తతో పాటు పరిపాలించాలని కోరుకుంటాడు. నకేవల స్త్రీ రాజ్యార్హ పురుషోపితయా వినా, ఇది 15వ శ్లోకంలో బ్రహ్మ అన్నమాట. కేవలం స్త్రీ కాని అంటే భర్త లేని స్త్రీ రాజ్యపాలన చేయకూడదు, ఇన్ని లోకాలని పాలించకూడదు. ఒక రూపముతో ఉన్నప్పుడు స్త్రీ భర్త లేకుండా పరిపాలన చేయకూడదు. పురుష అపితయా విన, పురుషుడు కూడా భార్య లేకుండా పరిపాలన చేయకూడదు. కాబట్టి లోకపాలన చేయాలంటే సమస్త లోకపాలన అంటే చిన్న చిన్న రాష్ట్రాలకు కాదు, ఏదో తెలంగాణము ఆంధ్రప్రదేశము ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఇలా చిన్న పరిపాలన అయితే బ్రహ్మచారులు చేయడం చాలా మంచిదట, కానీ సమస్త లోకపాలన చేయాలంటే నామకే వస్తే భార్య ఉండాలి భర్తకి, అలాగే స్త్రీకి ఒక భర్త ఉండాలి. ఇప్పుడు మీకు అర్థమైందా, ఒక ఆయన పెళ్ళయ్యి కూడా ఎందుకు బ్రహ్మచారిలాగా ఉంటున్నాడు, నామకే వస్తే ఒక భార్య లేకపోతే ఈ లోకాన్ని పరిపాలించకూడదని ధర్మం కోసం ఆ పనిచేస్తున్నాడు ఆయన. మీకు నేను చెప్పాలా, మీరు మహామేధావులు, ఇంత భారతదేశాన్ని పరిపాలిస్తూ కూడా ఊరికే నాతి కలిగిన బ్రహ్మచారిగా ఉండడం వెనకాతలో ఒక కోణం ఉంటుంది. వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళు సాధువులు సాధకులు యోగులు, ఇది శాస్త్రం కాబట్టి ఆ పని చేస్తారు వాళ్ళు, లేకపోతే వాళ్ళు దానికి సమ్మతించరు. ఇక్కడ ఈ మాట చూడండి, 15వ శ్లోకంలో బ్రహ్మాండ పురాణంలో 14వ అధ్యాయంలో చెప్పారు, నకేవల స్త్రీ రాజ్యార్హ, కేవలం స్త్రీ ఇంత లోకాన్ని పాలించకూడదు. పురుష అపి తయాగన, పురుషుడు కూడా స్త్రీ లేకుండా చేయకూడదు. స్త్రీ పరిపాలన చేయాలంటే మంగళాచార సంయుక్తుడైన ఒక మహాపురుషుణ్ణి భర్తగా పెట్టుకుని కేవలం రాజ్యపాలన కోసం అతన్ని భర్తగా స్వీకరించాలి. అలాగే పురుషుడు ఒక మంగళాచార సంయుక్తురాలైన అంటే మంచి లక్షణములు కలిగిన స్త్రీని భార్యగా స్వీకరించి ఉరికి అలా పక్కన పెట్టుకుని బ్రహ్మచర్య దీక్షతో పరిపాలన చేయటం ధర్మం. ఇది నేనండం లేదు కదా అమ్మ, నిన్ను స్తుతించే స్వయం పౌరుషములైన శృతి వేదములు చెబుతున్న మాట అని బ్రహ్మ అన్నాడు. నువ్వా పరమసౌందర్యవతివి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయికవి, నీవు కూడా ధర్మాన్ని పాలించాలి. నీవు ఒక పురుషుణ్ణి భర్తగా వరించి అతని పెళ్లి చేసుకుని అతనితో సింహాసనం మీద కూర్చుని అప్పుడు దుష్టుడైన భండాసురుణ్ణి వధించి మమ్మందరినీ ఆనందింపచేయాలని మా కోరిక అన్నాడు. అప్పుడు అమ్మవారు బాగా ఆలోచించింది, నన్ను భరించేవాడు ఎవడు? ఈ ప్రపంచంలో నా అంత శక్తి నాకు తప్ప మరెవరికీ లేదే. మామూలు శంకరుడో మామూలు రుద్రుడో సామాన్యుడు భరించలేడే అనుకున్నది. వెంటనే ఆవిడేం చేసిందిట, తన దివ్యశక్తితోటి తన శరీరాన్ని రెండుగా విభజించుకున్నది. అంటే అమ్మవారు సింహాసనం మీద కూర్చున్నది రెండుగా విభజింపబడింది, రెండుగా విడిపోయింది. మనమైతే రెండుగా విడిపోతే ఇటో పేడా ఇటో పేడా అయిపోతాం, మళ్ళీ జరాసంధుడిని అతికించినట్టు ఎవడో అతికించాలి. కానీ అమ్మవారు తన దివ్యశక్తితో రెండుగా తనను విభజించుకోగానే కుడివైపు ఉన్నవాడు ఒక మహాపురుషుడైపోయాడు, ఎడం వైపు ఉన్నవాడు ఒక సుందరి అయిపోయింది. కుడివైపు ఉన్నవాడు ఎలా అయిపోయాడు? కోటి కందర్పల వన్యయుక్త దివ్య శరీరవాన్, కోటి మంది మన్మధుల సౌందర్యం కలగా పులగంచేస్తే కూడా ఆయన సౌందర్యమునకు సాటి రాదు. అనగా కోటి మన్మధుల సౌందర్యమును కూడా తిరస్కరించే సుందరుడైపోయాడు ఆయన. దివ్య వస్త్రం ధరించాడు, శ్రగ్వి మెడనిండా దండలు ధరించాడు, దివ్య గంధానులేపన ఒళ్ళంతా సుగంధ ద్రవ్యాలు పూసుకుని ఉన్నాడు. మళ్ళీ ఆ సుగంధాలు కూడా భూలోక సుగంధ ద్రవ్యాలు కాదు, దివ్య గంధములవి, దేవలోకములో ఉండే గంధములు పూసుకున్నాడు. కిరీటం ధరించాడు, హారములు ధరించాడు, భుజకీర్తులు ధరించాడు, చెవులకు కుండలములు ధరించాడు. జగన్మోహన రూప తృక్ జగన్మోహనాకారుడు, ఇక మోహన రూపాన్ని చూస్తే ఎవడన్నా పరవశుడైపోతాడు. పైగా కుమారాకారం కుర్రాడు, 25 ఏళ్లలోపుండే కుర్రవాడిగా ఉన్నాడు. వెంటనే బ్రహ్మగారు అక్కడికి వచ్చాడు. ధర్మం ప్రకారం ఇక్కడ ఉన్నవాళ్ళలో టాప్ మోస్ట్ సీనియర్ బ్రహ్మగారే మరి. అందుకని చక్రే కామేశ్వరం నామ్నా కమనీయ వపుర్ధరం, ఇంతటి సుందరుడికి నేను పేరు పెడతానమ్మా నువ్వు అనుజ్ఞయిస్తే. ఓ జగదంబ, నువ్వు అనుజ్ఞయిస్తే, నువ్వు ఆజ్ఞాపిస్తే ఈయనకి పేరు పెడతానడిగా అమ్మవారి చిరునవ్వు నేమేమో పెట్టవా బ్రహ్మ, నువ్వే బ్రహ్మవి అంది. కామేశ్వరుడు అని ఆ పురుషుడికి అమ్మ, పక్కన కూర్చున్న ఆయనకి బ్రహ్మగారు పేరు పెట్టాడు. అమ్మవారు తన శరీరమును రెండుగా విభజించుకుందని చెప్పాం కదా, కుడివైపు ఉన్నవాడు పురుషుడు అన్నాం కదా. ఆ సుందరుడికి అమ్మ ఆజ్ఞతో బ్రహ్మగారు కామేశ్వరుడు అని పేరు పెట్టాడు. ఇప్పుడు ఎడమవైపు ఉన్న ఆవిడికి కామేశ్వరి, ఆవిడకే ఇంకో పేరు లలిత అని పేరు పెట్టారు. ఇంతవరకు కేవలం ఒక మహాశక్తి, ఇప్పుడు ఆవిడ ఏమైంది? చిదగ్నికొండ సంభూత రెండుగా విభజింపబడ్డాక కామేశ్వరి కామేశ్వరులుగా లేదా లలితా కామేశ్వరులుగా మారారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయిక, ఈయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఈవిడ మహాసౌందర్యవతి, ఈయన మహాసుందరుడు. ఈవిడ కౌమారి, ఈయన కుమారుడే. ఈవిడ పరమాశక్తి, ఈయన పరాశక్తుడు. ఈ ఇద్దరు అనురూప లావణ్య వయస్సులు కలిగి ఉన్నారు. వయస్సులో ఒకరికొకరు సరిపోతారు, రూపంలో ఒకరికొకరు సరిపోతారు. శక్తులు ఒకే శక్తి రెండు కనుక ఆ రెండు కలిస్తే ఒక మహాశక్తి అవుతుంది. ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆనందపడిపోయారు. ఆహా, ఈ కుర్రవాడు నీలలోహితుడిగా ఉన్నాడు, నీలలోహిత వర్ణంలో ఉన్నాడు, అతి నీలలోహితం అనమాట. ఆల్ట్రావైలెట్ రేస్ అంటారు, అవి ఏ కాంతిలో ఉంటాయో ఆ కాంతిలో ఉన్నాడు. పూర్తిగా నీలం కాదు, నీలలోహిత వర్ణం అన్నమాట. అనగా నీలములో ఎరుపు కలిస్తే మిక్స్ అయినటువంటి వర్ణం నీలలోహిత వర్ణనం. ఆయన మూర్తిమంతుడు, మహాసుందరుడు. మన్మధుడు కూడా కామేశ్వరుణ్ణి చూస్తే ఆశ్చర్యపోతాట. ఆయనను చూస్తే చచ్చిన మన్మధుడు కూడా బతుకుతాడు, మదనునికి కూడా మదనత్వం ఇస్తాడు. అందుకే మదన కామేశ్వరుడు అన్నారు ఆయన. మదన కామేశ్వరుడు అని పేరు ఎందుకు వచ్చిందంటే, అసలు సాధారణంగా మన్మధుడు ఇతరుల మీద బాణప్రయోగం చేసి వాళ్ళల్లో మదనత్వం పెంచుతాడు తప్ప ఆయనకి మదనత్వం రాదు, ఆయన దేనికి లొంగడు. కానీ ఈయన చూస్తే మదనుడిలో కూడా మదన వికారం పుడుతుంది, కనుక మదన కామేశ్వరుడు అన్నారు. ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోయి, అమ్మా నీతో సమానుడైన రూపం, నీతో సమానమైన శక్తి, లోక సంరక్షణ కోసం ఈ రూపం ధరించింది. ఈ పురుషుణ్ణి భర్తగా స్వీకరించు, మీ ఇద్దరికీ కళ్యాణం చేస్తాం. కళ్యాణం అయిన తర్వాత అప్పుడు మీ ఇద్దరికీ కలిపి పట్టాభిషేకం చేస్తాం. పట్టాభిషేకం అయిన తర్వాత అప్పుడు నువ్వు భండాసుర వధ చెయ్యొచ్చు, అనగా అమ్మవారు చిరునవ్వు నవ్వింది. ఇతన్ని వరించాలి, అంతే కదా. వరించాలంటే నా కోసం ఒక దండ పట్టు రెండు దండిస్తే దండ మెడలో వేస్తాను అన్నది. వెంటనే దేవతలంతా నానాయాతన పడిపోయారు. అమ్మవారు కామేశ్వరుడి మెడలో దండ వెయ్యాలంటే ఎటువంటి పువ్వుల దండ అయితే బాగుంటుందా అని అనుకున్నారు. పరుగు పరుగును వెళ్ళారు. కొందరు మల్లె పువ్వుల దండలు తెచ్చారు, కొందరు తామర పువ్వుల దండలు తెచ్చారు, కొందరు అక్కడ పారిజాత పుష్పాలు ఉన్నాయి వైకుంఠంలో, ఆ వైకుంఠంలో ఉన్న పారిజాత పుష్పాల మాల తెచ్చారు. ఆ మాలలు పట్టుకొచ్చి అమ్మ దగ్గరికి తెచ్చి ఇచ్చేలోపు ఆ మాలలు వాడిపోయాయి, కొన్ని మాలలు తెగిపోతున్నాయి. వీళ్ళు కష్టపడి మాలలు తయారు చేయటం, ఆ మాలలు అమ్మ దగ్గరికి తేవడం, తెచ్చేలోపే వాడిపోతున్నాయి లేక మాడిపోతున్నాయి లేక తెగిపోతున్నాయి లేదా పూర్తిగా కమిలిపోతున్నాయి. ఇప్పుడు ఎలా మరి? ఒక దండ మెడలో వేయాలంటే అది ఎలా ఉండాలండి? కింద తేడా తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి పట్టుకొచ్చి గురువుగారు మెడలో వేస్తారా? వేరుగా ఇలా తాజా దండ వేయాలి కదా మరి. ఇప్పుడు ఎలా మరి? అందుకని వాళ్ళంతా తెల్లబోయి, ఇదేమిటి తల్లి, ఈ కష్టం ఏమిటి మాకు? మేము ఎంత గింజుకున్నా ఒక్క పూలమాల పట్టుకొచ్చి నీ చేతిలో వేయలేకపోతున్నాం. నీ చేతికి పూలమాల ఇస్తే కదా ఆ పూలమాల ఈ వాలుడి మెడలో వేస్తావు అని పాప వాడు దీనంగా అడిగారు. అప్పుడు ఆవిడ చిరునవ్వు నవ్వి, ఏ పని చేసినా విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి. మహాగణేశ్వరుణ్ణి మీరు పూజించలేదు, దానివల్ల ఈ విఘ్నాలు వస్తున్నాయి. అనగానే వాడు తెల్లబోయి, నువ్వు అఖిలాండకోటి నాయకువి కదా, అన్ని శక్తులు నీలో ఉన్నాయి కదా. అంటే ఎన్ని శక్తులున్నా నేను మొదటి నుంచి గణేశ్వరుడి యొక్క పూజ చెయ్యాలని ఒక నియమం పెట్టాను కదా అన్నది ఆవిడ. ఇప్పుడు ఇక్కడెక్కడ ఉన్నాడు గణేశ్వరుడు అన్నారు వాళ్ళు. అప్పుడు ఆవిడ వెంటనే ఏం చేసింది, కామేశ్వరుడి ముఖం కేసి ఇలా చూసింది. ఆ వెంటనే ఆవిడ ముఖంలోంచి ఒక కాంతి వచ్చింది. ఆ కాంతి ధగధగ పెడుతూ అందరూ చూస్తూ ఉండగా కామేశ్వరుడిలో ప్రవేశించింది. అమ్మవారు అలా కామేశ్వరుడి కేసి చూడగానే మంచి ఎర్రైన అపూర్వ కాంతి ఆవిడ ముఖం నుంచి బయటకు వచ్చి అది కామేశ్వరుడిలో చేరింది. వెంటనే కామేశ్వరుడి ముఖం నుంచి ఒక మహాపురుషుడు పుట్టుకొచ్చాడు, అందగాడు గజముఖుడు పుట్టుకొచ్చాడు. అందుకే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అన్నారు. అప్పటి నుంచి కామేశ్వర ముఖ ఆలోక కల్పిత శ్రీ గణేశ్వర అని అమ్మకి ఎందుకు నామం వచ్చింది? కామేశ్వరుని ముఖాన్ని ఆలోక చూచింది అమ్మ. ఎవరి ముఖం చూచింది? కామేశ్వరుని ముఖాన్ని చూచింది. ఆలోకము అంటే చూచుట. కామేశ్వర ముఖాలోక, కామేశ్వరుని ముఖం కేసి చూసి కల్పిత పుట్టించబడిన కల్పించబడిన తయారు చేయబడిన శ్రీ గణేశ్వరుడు కలిగింది కనుక శ్రీ గణేశ్వర. ఎంత గొప్ప నామం, రోజు చదువుతున్నావా? దాని వెనకతలు ఇంత కథ ఉంది. అమ్మవారి కళ్యాణంలో అమ్మవారు ఒక మెడలో కామేశ్వరుడి మెడలో పూలమాల వేద్దామంటే కూడా పూలమాల దొరకలేదట. బ్రహ్మాది దేవతలు నానాయాత్ర పడి ఆర్డర్ ఇచ్చి తెప్పించారు పద్మాకర్ గారి కోసం. కాబట్టి మీరు తెప్పించిన మాల అలా దొరుకుతుంది, చివరిదాకా ఉంటుంది. మెడలో వేసుకున్నాక తీసినాక కూడా అద్భుతంగా ఉంటుంది. కానీ అమ్మవారి కోసం తయారు చేయబడిన మాల పటకా పటకా తెగిపోవడము లేకపోతే వాడిపోవడము అయిపోతుందిట. అందుకని అమ్మవారు ఏమన్నది, గణేశ్వర కృప లేనిదే ఈ కార్యక్రమం సాగదు, విఘ్నం వస్తుంది, విఘ్నం వస్తే పెళ్ళవదు, పెళ్ళిలో తప్పనిసరిగా గణేశ్వర పూజ చేయాలి, ఆ గణేశ్వరుడు మామూలు గణేశ్వరుడు కాదు మహాగణేశ్వరుడు అయి ఉండాలి అని కామేశ్వరుడి ముఖాన్ని చూచి ఆయన ముఖం నుంచి ఒక మహాగణేశ్వరుని సృష్టించింది. ఆయన వచ్చి కూర్చున్నాడు. ఆయన మహాకాంతి స్వరూపుడు, తెల్లగా ఉంటాడు. ఆయన మామూలు తెలుపు కదట, పిండి వెన్నెల కంటే తెల్లగా ఉంటాడు, చంద్రబింబం కంటే తెల్లగా ఉంటాడు, పాలనురుగు కంటే తెల్లగా ఉంటాడు ఆయన. అటువంటి తెల్లని వాడిని బంగారపాసన వచ్చి కూర్చోబెట్టారు. బ్రహ్మ విష్ణువు శివుడు అందరూ భక్తితో పూజించారు. స్వామి మహాగణేశ్వర, నీకు మోదకములు నివేదిస్తున్నాం. మోదకములు అంటే లడ్డూలు అని కూడా అర్థం. మోదకములు అంటే రెండు అర్థాలు. ఒకటి బెల్లము పాకముతో తయారు చేయబడినటువంటి లడ్డు, శనగపిండి పట్టుకొచ్చి ఏదో తింత చిన్న చిన్న గింజల కింద పాకం పడతాం కదా మనం, బూందీ కింద తయారు చేసి తీపి బూందీ కింద, ఆ తీపి బూందీని ఉండలుగా తుడితే వచ్చేటటువంటి మిఠాయి ఉండని కూడా మోదకం అని అంటారు. ఇది కాక ఆవిరితో ఉండేటటువంటి బియ్యపు రవ్వతో తయారు చేయబడిన కుడుమురు కూడా మోదకం అని అంటారు. కానీ మొదట్లో ఈ మహాగణేశ్వరుడికి కేవలం తీపి మిఠాయినే నివేదన చేశారట. తర్వాత మళ్ళీ మామూలు గణపతి గారు కూడా వచ్చాక ఆ గణపతి నుంచి కొన్ని శక్తులు విభజింపబడి అనేక గణపతులుగా మారాయి. అందులో ఒక గణపతి మన భూలోకానికి వచ్చేసాడు. ఈ గణపతికి ఆవిరి కుడుములే పెట్టడం మొదలుపెట్టాము. ఇప్పుడు ఈ మోదకాన్ని నివేదన చేశారు. నివేదన చేసి ఆ ప్రసాదం అందరూ స్వీకరించారు. ఇక ఏ విఘ్నములు ఉండవు, నిర్విఘ్నంగా అమ్మవారి కళ్యాణం జరుగుతుంది అన్నాడు ఆయన. ఇప్పుడు అమ్మవారు గణేశ్వరుడి యొక్క అనుగ్రహం వచ్చింది కదా, ఇక నేను ఆయన మెడలో దండ వెయ్యాలి అని వెంటనే ఇలా చేతులు చాచింది. వెంటనే ఆ చేతిలోకి అమ్లాన పంకజమాల ఎప్పటికీ వాడిపోని బంగారపు తామర పువ్వుల దండ వచ్చిందట. మలానము అంటే వాడిపోవుట, అమ్లానము వాడిపోని పంకజ తామర పువ్వుల మాల. భూలోకంలో ఉన్న తామర పువ్వులు కాకుండా బంగారపు తామర పువ్వులు అన్నమాట. అవి ధగ 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 వెలిగిపోతున్నాయట. అటువంటి తామర పువ్వుల మాల ఆవిడ చేయి చాచగానే హఠాత్తుగా ఆవిడ చేతిలో పడిందట. ఎక్కడి నుంచి? గగనాంతరే స్రజం ఉద్యమ్యహస్తేన. ఆవిడ చేతిలోకి ఆకాశం నుంచి మాల వచ్చి పడింది ఆవిడ చేయి చాచగానే. అమ్మవారు సంకల్పమాత్రం చేత ఆకాశము నుంచి తన చేతిలో ఒక చక్కని మాల పడేలా చేసుకుంది. ఆ తర్వాత ఏం చేసింది? ఆ మాలని కుడి చేత్తో పుచ్చుకుని ఇలా విసిరింది, పైకి విసిరేసింది, ఆకాశం కేసు విసిరింది. అమ్మవారి చేతిలో నుంచి వచ్చిన ఈ మాల ఎవడ మెడలో పెడితే వాడు అమ్మవారికి భర్త అయిపోతాడు కదా. ఇంత జగదంబకి భర్త అయిపోతే మన జాతకమే మారిపోతుంది, మనం కూడా మహాత్ములు అయిపోతామని ఇప్పుడు ఎదురుగుండా కూర్చున్న దేవతల్లో కొందరికి ఆశ కలిగింది రెండు. అందుకని ఎవడికి వాడే అని మెడలు దాచారు పాపం. అంటే ఇంత జగదంబని తల్లి కింద భావించకుండా ఆవిడికి భర్త అయిపోయి ఏకంగా వీళ్ళు కూడా సమ్రాట్ అయిపోదామనే కోరిక కలిగిందనమాట. ఇది కూడా మాయే, అమ్మవారి మాయే. అప్పుడు అందరూ ఎవరికి వాళ్ళు ఇలా మెడలు చాస్తూ ఉండగా ఈ మాల ఆకాశంలో ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ మాల కనపడనంత పైకి వెళ్ళిపోయిందనమాట. ఆకాశంలో ఒక స్థాయి దాటి పైకి వెడితే ఈ దండలు ఏం కనపడవు. అలా మాల వెళ్ళిపోయింది. తయా ఉత్సృష్టాహిసా మాల శోభయంతి నభస్థలం. ఆకాశాన్ని ధగ ధగ వెలిగింపజేస్తూ ఆమె విసిరిన సృష్టించిన దండలా పైకి వెళ్ళిపోయింది. అందరూ వెరుమొహాలు వేసి చూస్తూనే ఉన్నారు. కొంతసేపటికి ఆ దండ ఎంత పైకి వెళ్ళిందో తెలియదు కానీ మళ్ళీ పైనుంచి కిందకి దిగింది. అందరూ ఇలా మెడలు చాస్తూ ఉండగా అస్సలు మెడ చాచకుండా అమ్మవారి పక్కనే టీవీగా కూర్చున్నాడు మన కుమార కామేశ్వరుడు. ఆయన దగ్గరకు వచ్చింది, పపాత కంఠదేశేహి తదా కామేశ్వరస్యతు. ఆ దండ తనయంత తానే చక్కగా మెత్తగా మెల్లగా ఎవరో వేసినట్టుగా మెడలో ఆ దండ వచ్చి కామేశ్వరుడి మెడలో పడింది. అంత ఎత్తు నుంచి కిందకి ఢామని పడాలి కదా, అలా ఏం లేదట. ఇప్పుడు చూడండి, పురాణానికి ముందు నా మెడలో ఇలా దండ వేస్తే ఎలా ఉంటుంది? శృతి మెత్తగా అంత మెత్తగా హాయిగా వచ్చి తనంత తాను ఆ దండ మెడలో పడిపోయింది. వెంటనే బ్రహ్మ విష్ణువు దేవతలు ఈ రుద్రుడు అందరూ మూముదిరి ఆనందంతో పులకించిపోయారట. ఈ సమయం కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. అమ్మవారు రెండుగా విభజింపబడాలి, కామేశ్వర కామేశ్వరి మణులు ఇద్దరూ తయారవ్వాలి, ఈ కామేశ్వరి మాత కామేశ్వరుణ్ణి చేపట్టాలి, అప్పుడు లోక కళ్యాణం అవుతుంది, ఈ ఇద్దరిని మనం నిరంతరం సేవించవచ్చు అని ఎదురు చూస్తున్న త్రిమూర్తులు పరమానంద భరితులైపోయారు. ఆ సమయంలో అందరి చేతుల్లోకి పువ్వులు వచ్చాయి. ఎలా వచ్చాయో తెలియదు, అమ్మవారి సంకల్పంతో పువ్వులు వచ్చాయట. ఆ పువ్వులు వారు అమ్మ మీద పోశారు. కేవలం అమ్మవారి మీద వాళ్ళు పోయడమే కదట, వౌరుషుకు పుష్పవర్షాణి మందవాతేరితా ఘనాక. ఆకాశం నుంచి కొన్ని మబ్బులు వచ్చాయి. ఈ మబ్బులు వాన చినుకులకు బదులుగా పువ్వుల వర్షం కురిపించాయి. ఆహా, ఆ పువ్వులు ఘుమఘుమలాడిపోతున్న వాసనతో ఉన్నాయి. మెల్లని పిల్లవాయువులతో కూడిన మేఘములు కురిపించిన పువ్వులు అమ్మవారి మీద అయ్యవారి మీద అలా 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 పడ్డాయన్నమాట. అంటే పుష్పవర్షం మేఘాలు కురిపించే. అప్పుడు భగవంతుడు జనార్దనుడితో బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, శ్రీమన్నారాయణ చూచావు కదా ఈ పూలవర్షాన్ని, అమ్మవారు సృష్టించిన పూలమాలని, ఆ మాల వచ్చి కామేశ్వరుడి యొక్క మెడలో పడింది. ఇప్పుడు ఆ కామేశ్వరుడికి కామేశ్వరికి మనం కళ్యాణం జరిపించాలి. నువ్వే దగ్గరుండి కళ్యాణం జరిపించరగా, స్వయంగా విష్ణుమూర్తి తాను కూడా ఆసనం మీద కూర్చుని వేదమంత్రాలను ఉచ్చరించాడు. జీలకర్ర వెల్లం తెప్పించాడు. అదొక విచిత్రమైన జీలకర్ర వెల్లం, తంతు తంతే మళ్ళీ. అందుకని జీలకర్ర బలం ఒకరి నెత్తి మీద ఒకరి నెత్తి మీద పెట్టించాడు. తదనంతరం ఒకరి కాళ్ళు ఒకరి చేత తొక్కించాడు. కాళ్ళు తొక్కించడం అనే ఒక సంప్రదాయం ఉంటుందండి. భార్యామణి కాలు భర్త, భర్తగారి కాలు భార్య, ఒకసారి తొక్కితే ఇంక అప్పటి నుంచి వాళ్ళిద్దరూ దంపతులు అవుతారట. భవిష్యత్తులో ఎప్పుడు ఒకళ్ళు ఒకళ్ళు తొక్కున్నా పర్వాలేదు. అందుకని పాద నిష్పీడనం, దీన్నే చక్కగా మనకి మాయాబద్రలో చూపించరు. ఒక్క కాలు అని తొక్కుతాడే లక్ష్మణ కుమారుడు, అదంతా అమ్మవారు కూడా చేసి చూపించింది. ఆ తదనంతరం తలబ్రాలు కూడా పోసుకున్నారటండోయ్, మంచి రకరకాల ముత్యాలు నవరత్నాలు కొట్టుకొస్తే అవి ఒకరి నెత్తి మీద ఒకరిలా పోసుకున్నారట. ఆ సమయంలో ఈ నవరత్నాలు అమ్మవారు స్వామివారి నెత్తి మీద పోస్తూ ఉంటే కిందకి జలజల కారిపోతూ ఉంటే వాటిని ప్రసాదంగా స్వీకరించడం కోసం త్రిమూర్తులు పోటీ పడ్డారు. అమ్మవారికి చూసి ఆ ముత్యాలు తీసుకొద్దా రత్నాలు తీసుకొద్దా అన్నారట. అమ్మవారు చిరునవ్వు నవ్వుతూ తీసుకోమన్నది. ఆ నవరత్నాలని సేకరించి సమస్త లోకములకి ఈ రత్నములు, అనేక రత్నములను, సంపద్రత్నములను, ఆనందరత్నములను, ధాన్యరత్నములను, ఆ శోక లేనటువంటి విశోక రత్నములను ఇచ్చుగాక అని సంకల్పించి భూమి మీద వదిలేరు. అప్పటి నుంచి ఆ రత్నములు భూలోకానికి వచ్చి ధాన్యములుగా మారాయి, జలములుగా మారాయి, గృహములుగా మారాయి, భార్యాభర్తలుగా మారాయి, సంతోషముగా మారాయి, వర్షముగా మారాయి, భూగర్భ జలములుగా మారాయి, ఇలా రకరకాల ప్రాణులుగా మారిపోయాయి. అనంతరం ఒకరి చేతులు ఒకడు పట్టుకుని అగ్ని చుట్టూ తిరగాలి. మామూలు అగ్నిహోత్రుడు ఇక్కడికి ఎంత వచ్చి ప్రయత్నించినా అగ్నిహోత్రుడు వెలగలేకపోతున్నట్టు. అమ్మవారి సన్నిధానంలో ఈ భూలోకంలో ఉన్న అగ్నిహోత్రుడు తన ప్రభావం చూపించలేకపోయాడు. అగ్నిహోత్రుడు అక్కడికి వెళ్ళి వెలుగుదామంటే కుదరలే. అందుకని అమ్మవారు ఏం చేసింది, చిదగ్నిని వెలిగించింది, జ్ఞానాగ్నిని అక్కడ తన దివ్య దృష్టితో వెలిగించింది. అమ్మవారి మూడవ కన్ను నుంచి ఒక అగ్ని బయటకు వచ్చింది, అది చిదగ్ని, జ్ఞానాగ్ని. ఆ అగ్ని ఎదురుగుండా నిలబడితే ఆ అగ్నికి చుట్టూత ఈ కామేశ్వరి కామేశ్వరులు ప్రదక్షిణం చేశారు, లలితా కామేశ్వరులు ఇద్దరు కూడా. తదనంతరం దేవతలంతా వచ్చారు. ఈ ఇద్దరిని ఒక విమానం మీద కూర్చోబెట్టారు. ఆ విమానంతో ఆ సభా ప్రాంగణం అంతా కాసేపు ఊరేగించారు. ఈ విమానాన్ని మొయ్యడం కోసం దేవతలు పోటీ పడ్డారు. వాగ్దేవతలు, త్రిమూర్తులు, ఇలాంటి త్రిమూర్తులు వంటి అనేక కోటి లోకాలలో ఉన్నటువంటి త్రిమూర్తులు, దిక్పాలకులు అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఆ విమానాన్ని మోశారట. అమ్మవారిని పలకీలో పెట్టినప్పుడు మోస్తాం కదా మనం, అలా ఈ విమానాన్ని మోశారు. కామేశ్వరి కామేశ్వరుల్ని విమానంలో కూర్చోబెట్టి మొయ్యడానికి ఎంతో పోటీ పడ్డారట. మోస్తున్నంతసేపు శ్రీమాత శ్రీ మహారాజకి జై అంటూ జై జయధ్వానాలు చేశారు. అమ్మవారికి బలం పెరుగుగాక అన్నారు. అమ్మకి బలం పెరిగితే మనకి బలం పెరుగుతుంది కనుక, అందుకని మాతుర్బలం వివర్ధతాం అన్నారు. ఆ తదనంతరం ఒక మంచి సింహాసనం మీద మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇక బ్రహ్మ గొడుగు పెట్టాడు. వింజామర విసిరారు రుద్రుడు విష్ణువు. దిక్పాలకులు వచ్చారు. అమ్మవారి పాదాల దగ్గర పువ్వులు పోసి పువ్వులతో అమ్మవారికి అభిషేకం చేశారు. చింతామణి అని ఒక మణి ఉందని చెప్పాం కదా స్వర్గలోకంలో, ఇక్కడ అమ్మవారి సింహాసనం భవనం చింతామణులైనా చింతామణి అని దేవలోకంలో ఉన్న మణి వచ్చింది. ఆ మణి వచ్చి ఇక్కడున్న చింతామణులు చూస్తే నాకు సిగ్గేస్తోంది, వాటి ముందు నేను చాలా తక్కువ కాంతితో ఉంటాను, అయినప్పటికీ నేను నేనే నీ వంటే భక్తి, అందువల్ల నీ పాదాలని ఒక్కసారి స్పృశించి నేను కూడా శక్తి పొందుతాను అని చింతామణి వచ్చి ఆవిడ పాదాలను స్పృశించి వెళ్ళిపోయిందట. చింతామణి తర్వాత కల్పవృక్ష, కల్పవృక్షం వచ్చింది స్వర్గలోకం నుంచి. నువ్వే భక్తుల పాలిటి కల్పవృక్షానివి, నువ్వే మాలాంటి కల్పవృక్షాలను సృష్టించి జీవుల కోరికలు తీరుస్తావు, అయినప్పటికీ నేను ఇప్పుడు ప్రస్తుతం నీ కానుకలు ఇవ్వాలి అని కల్పవృక్షం కొన్ని పువ్వులు పళ్ళు ఇచ్చింది. ఇక కమల మహాలక్ష్మి వచ్చింది. ఆవిడ చిరునవ్వు నవ్వుతూ పేరుకి నేను లక్ష్మిని, సమస్త సంపదలను ఇచ్చేదాన్ని, కానీ ఆ లక్ష్మిని కూడా నువ్వే సృష్టించావు కనుక ఈ శక్తులు ఈ సంపదలన్నీ నీవే, లక్ష్మీదేవికి కూడా ఆశ్చర్యం కలిగించే సంపదలు నీ దగ్గర ఉన్నప్పటికీ నేను ఇవ్వాల్సిన సంపదిస్తున్నాను అని లక్ష్మీదేవి అనేకములైన అనర్ఘములైన రత్నములు, అమూల్యమైన రత్నాలు, నగలు ఇవన్నీ అమ్మవారికి కానుగ్గా ఇచ్చింది. కామధేను వచ్చింది. అమ్మ వీళ్ళంతా తలుకా వస్తువు ఇస్తున్నారు, నేను ఈమె నెత్తి మీద అభిషేకం చేస్తాను అన్నది. అమ్మవారు ఒప్పుకున్నది. వెంటనే కామధేను పైకి లేచి ఇటు కామేశ్వరుడికి ఇటు కామేశ్వరికి ఇద్దరికీ మధ్యలో పైన నిలబడి తన పొదుగు వాళ్ళ శిరస్సుల మీద పెట్టి ఈ పొదుగులో రెండు స్తనములలో నుంచి వచ్చే పాలేమో కామేశ్వరుడి మీద, రెండు స్తనముల్లోంచి వచ్చే పాలేమో అమ్మవారి మీద పోసి అభిషేకం చేసిందట. చతుస్తనములు ఉంటాయిగా, నాలుగు స్తనములు ఉంటాయిగా ఈ గోవుకి, ఈ నాలుగు స్తనముల్లో ఒక రెండు ఇటు కామేశ్వరుడి మీద, ఒక రెండు ఇటు కామేశ్వరి మీదకి తిప్పి అందులోంచి అపూర్వమైనటువంటి దివ్యమైన పాలు ఏకధారగా వర్షంగా కురిపించిందనమాట. క్షీరధార కురిపించింది కామధేను పాలు. ఈ కామధేను పాలతో అమ్మవార్లు అయ్యవారు ఇద్దరు కూడా అభిషేకం చేయించుకున్నారు. ఎప్పుడు క్షీరాభిషేకం అయ్యాక స్వచ్ఛమైన జలంతో మళ్ళీ అభిషేకం చేయాలి. శివుడికి పంచామృతాలు పోయండి, ఆవు పాలు పోయండి, పెరుగు పోయండి, ఎన్ను పోయండి, మళ్ళీ ఆ తర్వాత ఏం చేయాలి, జలంతో అభిషేకం చేయవలసిందే. అమ్మవారికి అయ్యవారికి కూడా అలా జలాభిషేకం చేయాలి. వెంటనే దిగ్గజములు బయలుదేరాయి. సుప్రతీకం, ఐరావతం, కపిలం, అంజనం, అభ్రంభువు ఈ మొదలైన ఏనుగులన్నీ బయలుదేరాయి. బయలుదేరి దివ్యమైనటువంటి జలాన్ని పట్టుకొచ్చాయి, స్వచ్ఛమైన నీరు పట్టుకొచ్చాయి. ఆ నీరు పట్టుకొచ్చి అమ్మవారి మీద పోసాయి. అమ్మవారు ఆ జలంతో అయ్యవారితో సహితముగా స్నానమాడింది. అనంతరం పితామహుడు హరి, మహాదేవుడు, వాసవుడు వీళ్ళంతా వచ్చారు. అమ్మ నీకు మంచి వస్త్రం ఇద్దామనుకుంటున్నాం అనగా, ప్రస్తుతం భూలోకవాసులు కష్టాల్లో ఉన్నారు కనుక కూరగాయలతో నాకు మంచి వస్త్రం చేసేవండి అంది ఆవిడ. అప్పుడు వాడు ఏం చేశారు, బెండకాయ, దొండకాయ, ఆనపకాయ, వంకాయ, టెంకాయ మొదలైన అన్ని కూరగాయలతో కలిపి దారాలతో మంచి వస్త్రం అల్లి ఈ వస్త్రం అమ్మవారికి సమర్పణ చేశారు. అమ్మవారు ఆ వస్త్రం ధరించి శాకంభరి అనిపించుకున్నది, కూరగాయలనే ధరించింది. శాకములతో కడుపు నింపుతుంది, ఇప్పుడు కూరగాయలతోటే వస్త్రం కూడా ధరించింది. ఆ ఒళ్ళంతా శాకములతో నిండిపోయిందనమాట. ఆ తదనంతరం దేవర్షయో నారదాద్య సనకాద్యాశ్చ యోగిన, నారదుడు సనకుడు మొదలైన వాళ్ళు వచ్చారు. మేము అమ్మవారి మీద పాట పాడతాం, గంధర్వులేమో గానం చేస్తారు, అప్సరసులు నృత్యం చేస్తారు అనగా అమ్మవారు పాడడానికి అనుమతించింది. అప్పుడు అమ్మవారి మీద అపూర్వమైన గీతములు పాడారట వాళ్ళు. జగదంబ నామములన్నీ స్మరణ చేశారట. అసలు వాళ్ళు లలితా సహస్రనామాన్ని గానం చేస్తూ ఉంటే ఆ గానమే వారు పరమమాధురంగా ఉంది. శ్లోకాలు శ్లోకం కింద పాడాలి కదా, వాళ్ళు గాయకులు కనుక ఓ పక్క నారదుట, గంధర్వులుట, సనకులుట వీళ్ళందరూ అమ్మవారి సహస్రనామంలో ఒక్కొక్క శ్లోకం పాడుతూ ఉంటే రాళ్ళు కరిగిపోయాయి అన్నారు. నవరత్నములు కూడా కరిగిపోతున్నాయట, అంత మధురంగా పాడటం మొదలుపెట్టారనమాట. ఏదో శ్రీమాత, శ్రీ మహారాజ, శ్రీ మధ్యమహాసనేశ్వరి అని వెనకాత ఏదో గీత తరుగుతూ ఉంటే పారిపోయేవాడు చదివినట్టు చదవడం కాకుండా కొంతమంది ఎందుకు అంత స్పీడ్గా చదివేస్తారు. ఆ నామం కాస్త స్పష్టంగా చదవాలి, శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్సింహాసనేశ్వరి అని చదివితే మనకే అర్థమవుతుంది, దాని ఫలితం పొందుతాం. అంతేగాని కూర్చున్న క్షణంలో అయిపోయింది సహస్రనామం, సహస్రనామార్చన పావుగట్లో అయిపోతుందా, ఎలా అయిపోతుందండి ఇది, శ్రీమాత ఏ అయిపోయింది, శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర సంపూర్ణ. అలా అయితే ఎన్నైనా అవుతాయి, దానివల్ల ఏం ఉపయోగం లేదు. అందుకని నారదాదులు ఏం చేశారు, ప్రతి శ్లోకము మధురముగా గానం చేశారన్నమాట. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత, ఇలా ఏ శ్లోకానికి ఆ శ్లోకం స్పష్టముగా అనేక రాగములతో, మళ్ళీ ఒక రాగం కాదు, అన్ని అభేరి రాగమైన అన్ని కళ్యాణి అయినా బాగుండవు కదా, అందుకని అనేక రాగములతో గానం చేశారు. ఆ గానం విని ఆ పూట అక్కడ పులకించని వాడంటూ ఎవడూ లేడు. అప్సరసలు ఈ గానములకు అనుగుణంగా నృత్యం చేశారు. ఆ నృత్యం కూడా అపూర్వంగా ఉన్నది. సాధారణంగా చేసే నృత్యానికి అమ్మవారి సన్నిధానంలో అమ్మవారి సంతృప్తి కోసం చేసే నృత్యానికి ఎంత తేడా ఉంటుంది. మనం ఏ డాన్సు రాకపోయినా అమ్మవారి కోసం ఒక స్టెప్ వేస్తే అసలు నిజంగా అది ఎంత బాగుంటుందండి. శ్రీకృష్ణుడు బృందావనంలో సరదాగా తప్పటడుగులు వేసేట కావాలని నడకలు నేర్చుకున్నట్ట, నడక నేర్చుకుంటూ అడుగులేసి పడిపోయాడు. తడవాడిరి బలకృష్ణులి తడవాడిరి వారి చూచి తగరంభాదులు అన్నారు. వాడు తడబడి కింద పడితే అటు ఇటు నడుస్తూ ఉంటే, అబ్బా ఇంతకాలం మాకు డ్యాన్స్ వచ్చు అనుకున్నాం, మా ముఖానికి ఏం డ్యాన్స్ వచ్చు, ఇప్పుడు ఈ కృష్ణుడు తడబడుతూ కింద పడిపోయినవి స్టెప్స్ అంటే అని అవి చూచి నృత్యం నేర్చుకున్నారట రంభాదులు. అంటే రంభాదులకు కూడా నృత్యం నేర్పి అడుగులు తప్పటడుగుల్లో ఉంటే ఇక ఆయన బాగా నడిస్తే అది ఎంత బాగుంటుందో ఆలోచించండి. అమ్మవారి సన్నిధానంలో అమ్మవారి మీద ప్రేమతో అమ్మవారి కోసం వాళ్ళు నృత్యం చేస్తే ఆ నృత్యము, ఇటువంటి నృత్యం మళ్ళీ చరిత్రలో ఎవరో చేయలేరన్నంత బాగా జరిగిందన్నమాట. నేను చాలాసార్లు అంటూ ఉంటానే, లౌకికమైన కథలు చెప్పిన దానికి, పురాణం చెప్పిన దానికి మా గొంతులు ఎంతమాటో మార్పు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు మా వాయిస్కి, మామూలుగా మీరు ఫోన్లో ఎప్పుడన్నా విన్నప్పటికీ ఒత్తప్పుడు మాట్లాడిన దానికి సహస్రం తేడా ఉంటుంది. అప్పుడు ఈ శక్తి ఉండదు, అప్పుడు అమ్మవారికి వినియోగిస్తున్నామనే ఊహ కూడా ఉండదు, కాబట్టి ఇంత ఆనందము రాదు. అదే ఇప్పుడు ఇక్కడ వేదిక మీద కూర్చున్నప్పుడు అమ్మ ఆవహించేస్తుంది, ఈ చెప్పే కథ అమ్మ కోసం, చెప్పించేదమ్మ వినేదమ్మ అనే ఊహ రావడం వల్ల అట్టోనే మారిపోతుంది అన్నమాట. అందుకే భగవద్ అర్పణముగా చెయ్యాలి. తిరుపతిలో లడ్డూ ప్రసాదం మామూలుగా బయటవాడికి చేయమనండి, అక్కడ వంటవాడే వాడి ఇంట్లోకి చేసుకుంటే రుచి రాదు, కానీ అక్కడికి వెళ్తే ఆ లడ్డూకి రుచి వస్తుంది. పూర్వం రుచి వచ్చేది ఎందుకంటే చేత్తో చేసేవారు, ఇప్పుడు చేత్తో కదా మిషన్ చేస్తుంది, మిషన్కి ఏం రుచి ఉంటుంది? కకృతి కోసం అలా చేస్తున్నారు, కానీ పూర్వం చక్కగా చేత్తో ఆ లడ్డూలు చేసే రోజుల్లో ఎంత రుచి అండి, ఆ నెయ్యి కారిపోతూ ఉండేది, ఆ లడ్డూ కోసం అని గిజగిజలు అడిపోయేవారు. ఆ పరమాత్మనికి నైవేద్యం పెట్టగానే దాని రుచి వచ్చేస్తుంది. ఎంత చవట అయినా ఒక పదార్థం తయారు చేసి దానిని భగవంతునికి నివేదన చేశాక తింటే అప్పుడు ఆ పదార్థములో ఏదో తెలియని రుచి వస్తుంది. అందువల్ల దేవకార్యము కోసం వీళ్ళంతా పాడారు, నృత్యాలు చేశారు, గనక నృత్యం బాగుంది, ఇటు గానం బాగున్నది. ఈ విధంగా తోషయామాస సతతం అనురాగేణ భూయస, అమ్మవారిని ఎంతో సంతోషపెట్టారు వాళ్ళంతా. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ నృత్యములు, ఈ పట్టాభిషేకం, కళ్యాణ వైభోగములు జరిగిన కాలం దశవర్ష సహస్రాన్ని 10,000 సంవత్సరాలు గడిచింది అక్కడ. అంటే అంతకాలం ఫంక్షన్ జరిగింది, కానీ ఈ 10,000 సంవత్సరాలు యయుహు క్షణ యవాపరహ, 10,000 సంవత్సరములు పెళ్ళవుతోంది, గానములు జరుగుతున్నాయి, కానీ ఆ కాలం ఒక క్షణంలో గడిచిపోయిందన్నారు. మనం కూడా ఉపన్యాసం మొదలుపెట్టి వాటికి ఇప్పుడు 24 రోజులు అయిపోలే, టపాటపాట భయపడలే, నాకు ఎప్పుడు చూసినా ఉపన్యాసం చెప్పినట్టే అనిపిస్తుంది, ఎప్పుడు తెల్లారుతుందో ఎప్పుడు కూర్చుంటుందో తెలియదు, ఎప్పుడు ఇక్కడ కూర్చున్నట్టే ఉంటుంది నాకన్నమాట. అవునా, అలా కాలం ఏముందండి, మహావేగంగా గడిచిపోతుంది కాబట్టి దాని కాలం అన్నారు. కాలం ఎవరికోసం ఆగదు, కన్ను మీద రెప్పపాటు ఉన్నంతలో మారిపోతుంది కాలం, ఇలా రెప్ప వేసి తీసేలోపు మన వయస్సు మారిపోతుంది, అందుకే కాలం మహావేగమైనది అన్నారు. సమస్త లోకముల అభ్యుదయం కోసం ఈ విధంగా రూపం లేనమ్మ రూపం ధరించింది, గుణం లేనవుడు గుణములు ధరించింది, వివాహాదులకు అతీతురాలు కామేశ్వరుణ్ణి సృష్టించుకుని వివాహం చేసుకున్నది శక్తి ఇవాళ స్త్రీ పురుషులుగా మారింది. అప్పుడు దేవతలంతా భక్తితో ఆవిడికి నమస్కరించారు, జగదంబ రక్షించు రక్షించన్నారు. ఈ భండాసురుడనేవాడు లోకకంటకుడైపోయాడు, వీణ్ణి వధించడం కోసం నీవు అవతరించావు, కామేశ్వరుణ్ణి చేపట్టావు, ఇక మమ్మల్ని దుఃఖ విముక్తుల్ని చెయ్యి. తల్లి, అయం భండాసురో దేవి బాధతే జగతాంత్రయం త్వయైకయేవ జేతవ్యో నశక్యస్త్వపరైహి సురైహి. ఈ భండాసురుడనేవాడు త్రిలోకాలను పీడిస్తున్నాడు, బాధిస్తున్నాడు, వాడిని సంహరించడం నీ వల్ల తప్పెవరి వల్ల కాదు, వాడికి ఎవరి వల్ల అంత తేలిగ్గా చావులేదు, వాడి దగ్గర ఉన్నటువంటి వాడు ఒక్కొక్కడొక్క రకమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాడు. చిదగ్గిన నుంచి పుట్టిన ఆవిడ చేతులు తప్ప వాడికి చావులేదు కదా, నువ్వు అలా ఆవిర్భవించావు, అందువల్ల వాణ్ణి సంహరించి మమ్మల్ని అనుగ్రహించు అనగా ఇలా విజ్ఞాపన సేకరించింది అఖిలేశ్వరి. తప్పక వాణ్ణి సంహరిస్తాను, నిశ్చింతగా ఉండండి అన్నది. అందరినీ గౌరవించింది, ఈ వచ్చిన వాళ్ళందరికీ కానుకలు ఇచ్చింది, బ్రహ్మని శివుణ్ణి రుద్రుణ్ణి దిక్పాలకుల్ని ఇంకా అనేక స్త్రీమూర్తుల్ని అందరినీ వారి వారి అర్హతలకు తగినట్టుగా గౌరవించింది, వారందరినీ పంపేసింది. ఏతదాఖ్యానమాయుష్యం సర్వమంగళ కారణం, అమ్మవారు రెండుగా విభజింపబడ్డం, కళ్యాణం చేసుకోవటం, ఆవిడ కోసం వీళ్ళంతా ఏర్పాట్లు చేయటం, లోకం శ్రీపుర నిర్మాణం చేయటం, ఇదంతా ఒక ఉత్తమ ఘట్టమట. అందుకే ఎక్కడికక్కడ ఫలశ్రుతి చెప్పరు, కానీ ఇక్కడ మాత్రం చెప్పారు, సర్వమంగళములను కలిగించే ఉత్తమమైన ఘట్టం ఇది. ఈ ఘట్టం పైకి కదలా కనపడుతున్న ఒక అపూర్వమైన చిచ్చక్తి ఘట్టం ఇది. మంత్ర శాస్త్రముల రహస్యం. ఇందులో ఈ శ్రీపురం అంటే మన శరీరంలో ఉందని నిన్నే చెప్పాను, శ్రీచక్రమే మన శరీరం అని చెప్పుకున్నాం మనం. అందువల్ల ఇది శరీరం, శరీరంలో ఉన్న చక్రములు, చక్రములతో పాటు అనేక మంత్రములతో కూడిన రహస్యం ఇది, సాధనలతో కూడిన రహస్యం ఇది. ఇందులో అష్టాంగ యోగము కూడా ఇమిడి ఉన్నది. అందుకే సర్వమంగళ కారణమైన ఈ కథ దివ్య కథ, కథ వలే కనపడుతున్న వేద రహస్యం, అమ్మవారి ఆవిర్భావం, పట్టాభిషేకం, ఇవన్నీ కూడా చాలా గొప్పవి. శ్రద్ధతో విన్నవాళ్ళు సకల శుభాలు పొందుతారు. యహ ఎవడు ప్రాతరుత్థిత పొద్దుటే లేచి, అంటే ఎవడన్నా పొద్దున్నే లేచేవాళ్ళు ఉంటారు, అదృష్టవంతులు కొందరు అప్పుడప్పుడు పొద్దున్న లేస్తూ ఉంటారులేండి, కొందరు పెందరాళ్ళే పదింటికే లేచిపోతారు, కొందరు మరీ పెందరాళ్ళే ఒంటి గంటకి లేస్తూ ఉంటారు. అలా కాకుండా ఉదయం 6 గంటలకు లేచి శ్రద్ధతో స్నానానంతరం ఈ కథను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే కొన్ని కోట్ల పర్యాయములు పంచదశి షోడశాక్షరి అనే మంత్రములను జపం చేయటం వల్ల వచ్చే ఫలితం వస్తుందట. ఒకసారి మళ్ళీ వినండి, మీరు ఉదయము లేచి స్నానానంతరం ఈ కథని తలుచుకోండి. ఇప్పుడు ఈ కథని, నేను చెప్పిన కథను ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. అది ఎటువంటిదో తెలుసా? అనేక సంవత్సరములు ఏకధాటిగా కోట్ల పర్యాయములు పంచదశి షోడశాక్షరి అనే రెండు మంత్రములు జపం చేయటం వల్ల వచ్చే ఫలితం ఆ తలుచుకున్నంత మాత్రం చేత మనకు వస్తుందట. మానవ జీవితం పరిమితం, ఎన్నేళ్ళు బతుకుతామో తెలియదు. ఉన్నంతలో కోట్ల పర్యాయములు ఈ పంచదశి షోడశాక్షరి మంత్రాలని జపం చేయలేము. అక్షరలక్షలు చేయమంటేనే తలప్రాణం తోకొస్తూ అంటే ఇంకా కోట్ల పర్యాయాలు ఏం చేస్తారు ఈ మానవులు? అందులో కలియుగంలో నిత్యం ఏదో రోగము, అశాంతి, ఇవన్నీ మనల్ని పీడిస్తూనే ఉంటాయి. శాంతి ఉండదు. ఈ అశాంతి కొంత మనం తెచ్చుకున్నది, హాయిగా వేళకింత ఫోన్ చేసి జపం చేసుకోవచ్చు కదా, పక్క వాళ్ళతో కూర్చొని కబుర్లు వేస్తావు అనమాట. నువ్వేం సాధన చేస్తున్నావు, వాడి సాధన ఎందుకు, నీ సాధన పోతుందని తెలుసుకో. ఈ కాసేపట్లో నీ బుర్రం నువ్వు వాడికి బాగు చేసుకో. వాడు అడిగినప్పుడు నువ్వు సమాధానం చెప్పాలి, కానీ ఏమీ లేకుండా కాలక్షేపానికి వెళ్ళి ఉన్న సమయం పాడు చేసుకోవడం కదా. వాడేదో అంటాడు, అక్కడి నుంచి మళ్ళీ మనస్సుకి చివుక్కుమని బాధ కలిగి అశాంతి ఏర్పడుతుంది. లేని శాంతి కొంత, కొని తెచ్చుకున్న శాంతి కొంత. ఇవి సరిపోక అనారోగ్యాలు, ఇవి సరిపోక ఆర్థిక సమస్యలు, ఇవి సరిపోక ప్రపంచాన్ని ముంచేస్తున్న కొత్త సమస్య కరోనా లాంటివి. ఇటువంటి విచిత్ర సమస్యలతో నిరంతరం కొట్టుమిట్టాడే జీవులు ఎక్కువసేపు కూర్చోగలరా? కూర్చున్నా మనస్సు నిలబడుతుందా? జపం చేయగలరా? జపం చేసినా కోట్ల సంఖ్యలో చేయగలరా? చేయలేరు. అటువంటి వాళ్ళు కేవలం ఉదయం లేచి స్నానానంతరం ఈ కథని ఒక్కసారి స్మరిస్తే అఖండ జపం చేసిన పుణ్యం వచ్చేస్తుంది అంటారు. ఇంకెంతకంటే అదృష్టం ఉందండి. అందుకని భక్తి శ్రద్ధ సమన్విత అన్నారు గనక, భక్తితో శ్రద్ధతో దీన్ని వినండి. వింటే అతడే విద్వాన్, పండితుడు అనబడతాడు. అంటే ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్పకుండానే ఇది శ్రద్ధతో తలుచుకున్నవాడు పండితుడు అవుతాడు, అటువంటి వాడే జపం చేసిన వాడు అవుతాడు, ముక్తి పొందుతాడు అన్నారు. నాశుభం విద్యతే తస్య పరత్రేహచ ధీమత. ఈ కథని ఉదయం పూట కొంతకాలం పాటు రోజు తలుచుకున్నవాడి ఇంట్లో అశుభములు రావు. నా అశుభం విద్యతే అంటే అక్కడ పొరపాటు కూడా అశుభాలు రావు. అకాల మరణములు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇవన్నీ అశుభాలు. ఈ అశుభములు నిత్యం ఈ కథని ఉదయం విన్నా గుర్తుకు తెచ్చుకున్నా మనకి రావు. ఇప్పుడు మేము విన్నామండి, మాకు గుర్తు లేదండి అనకండి. యూట్యూబ్లో ఇది సేవ్ అయ్యి ఉంది. ఇప్పుడు మళ్ళీ పద్మాకర్ గారు బ్రహ్మాండ పురాణం అంటే 24వ రోజు ఎపిసోడ్ వచ్చేస్తుంది. అందులో మళ్ళీ రేపు పొద్దున్నే ప్లే చేసుకోనండి. ఉదయం పూట బ్రాహ్మీ ముహూర్తంలో ఈ కథ వినండి. అశుభములు ఆ ఇంట ఉండవు ఇలా కొంతకాలం పాటు ఈ కథని వింటే. యశః ప్రాప్నోతి విపులం, మంచి కీర్తి కూడా లభిస్తుంది. మనిషికి అన్నిటికంటే కీర్తి కూడా అవసరమే. అపకీర్తి రాకుండా ఉండడం, మంచి కీర్తి ఉండడం చాలా అవసరం. సత్కీర్తితో ఏదైనా సాధిస్తాం. ఈ కథని శ్రద్ధతో విన్నవాడు ఉత్తమ కీర్తి, గొప్ప కీర్తి పొందుతాడు. అచలాశ్రీ భవేత్తస్య, అటువంటి వాడికి సంపద వస్తుంది, రావడమే కదట, అచల అవుతుంది. అంటే నీ ఇంటికి వచ్చిన సంపద మళ్ళీ నిన్ను విడిచిపెట్టదు. కొంతమందికి డబ్బు వస్తుంది, ఇవాడు వస్తుంది, రేపటికి రూపాయి ఉండదు. వాడు ఎవడికో 5 కోట్లు వచ్చేది అండి, బొంబాయిలోనే ఎక్కడో చెప్పారు, ఉత్తర భారత్లో ఎక్కడో కనివాడు 5 కోట్లు 5 ఏళ్ల లోపు అవగొట్టేసి బికారే రోడ్డు మీద ఏడుస్తాడు తెలుసా. వాడి గురించి వీటిలో యూట్యూబ్లోనూ వాటిలో పెట్టారు, నేను ఆశ్చర్యపోయాను. వాడు అంత డబ్బు క్షణంలో తగిలేసి ఇప్పుడు ఏమీ లేకుండా అయిపోయట. ఏం లాభండి? అసలు డబ్బు లేనప్పుడు బాగానే ఉన్నాడు కానీ ఇప్పుడు ఈ డబ్బు వచ్చి భోగాలకు అలవాటు పడ్డాక మొత్తం డబ్బు పోయాక ఇప్పుడు రోడ్డు మీద ముష్టెత్తుకోవడం కష్టంగా ఉందట. రెచ్చిపోయి పాడు చేసుకున్నానండి, కోట్లు వచ్చాయి లాటరీలో మొత్తం పోయిందని ఏడుస్తున్నాడు. ఇప్పుడు డబ్బు రావడమే కాదు, అది శాశ్వతంగా మన దగ్గర ఉండాలి. స్థిరంగా ఎంతో కొంత మనం సుఖంగా తినడానికి డబ్బు ఉండాలి, అది లేకపోతే యావత్ జీవితం నష్టమే ఇబ్బంది. అందులో ఈ కలియుగంలో ఇతరులు చూస్తారనే నమ్మకం కూడా లేదు. కాబట్టి సిరి రావడమే కాకుండా వచ్చి మనల్ని కొంతకాలం పాటు అట్టే పెట్టుకునేలా చూసి ఇంట్లో ఉండాలి. అచలాశ్రి అంటే స్థిర సంపద అన్నమాట, అస్థిర సంపద కాదు, సంపద స్థిరంగా ఉంటుంది. ఈ కథని వింటే శ్రేయశ్చైవ పదే పదే, సకల శ్రేయస్సులు కలుగుతాయి. మనకి ఏది మంచిదో అది జరుగుతుంది. శ్రేయస్సు అంటే మనకి మంచి అన్నమాట, మనకి తెలియదు ఏది మంచో. కాబట్టి ఈ కథ వినడం వల్ల మంచి కూడా జరుగుతుంది. కదాచిన్న భయంతస్య, అటువంటి వాడికి భయం కూడా ఉండదు. తేజస్వి మహాకాంతివంతుడు అవుతాడు. వీర్యవాన్ భవేత్, వీరుడు కూడా అవుతాడు. తాపత్రయ విహీనశ్చ, ఆధ్యాత్మికము ఆది భౌతికము ఆది దైవికము అని తాపములు మూడు. ఆత్మకి సంబంధించిన రోగం ఆధ్యాత్మికం, మానసిక రోగాలు అన్నమాట, శరీర రోగాలు. పంచభూతముల వల్ల వచ్చే రోగాలు కొన్ని కొన్ని కష్టాలు, అవి ఆది భౌతికాలు. పంచభూతాల్లో భూకంపం వచ్చింది, మనం ఏం చేయలేము. పంచభూతాల్లో అగ్ని ఏదో కొంప ముంచింది, కాల్చింది, అదొక కష్టం. ఇవన్నీ పంచభూతాల వల్ల వస్తాయి, అవి కూడా మహాబాధ కలిగిస్తాయి. ఇటు శారీరక రోగాలే కాక పంచభూతాల వల్ల వచ్చేటటువంటి కష్టములు కూడా మానవుల్ని పీడిస్తాయి. ఇక ఆదిదైవికం, దేవతలు హఠాత్తుగా మిడతలదండి పంపచ్చు, లేదా దేవతల యొక్క కూటమి తేడా వస్తే ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ కూడా హఠాత్తుగా తుఫాన్లు వచ్చి పడ్డాయి, మనం ఏం చేయగలం. దేవతల అనుగ్రహం లేకపోతే తుఫాన్లు వచ్చి పడిపోయి సర్వనాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆదిదైవికం, ఈ మూడింటిని కలిపి తాపత్రయము అంటారు. ఈ మూడు తాపములు మానవుల్ని నిరంతరం పీడిస్తాయి. ఈ కథని శ్రద్ధగా వింటే తాపత్రయ విహీనుడు అవుతాడు, ఈ మూడు లేకుండా ఉంటాడు. ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికములనేటటువంటి తాపములు బాధలు తొలగిపోతాయి. పురుషార్థైశ్చేత్ పూర్యతే, పురుషార్థం అంటే వరుసగా నాలుగు, ధర్మము అర్థము కామము మోక్షం. ధర్మం లేకపోతే అర్థం వల్ల ఉపయోగం లేదు, అర్థం లేకపోతే ధర్మం చేయలేము. ధర్మం ఉండాలి, ధర్మంతో కూడిన అర్థం ఉండాలి, అర్థంతో కూడిన కామం ఉండాలి. కోరిక తీరాలంటే డబ్బు ఉండాలి కదా, ఈ మూడు ఉంటేనే, అది కూడా ధర్మం పూర్తిగా అందులో ఉంటేనే అప్పుడు వాడు నాలుగవదైన మోక్షం పొందుతాడు. అందుకే ఈ నాలుగింటిని కలిపి చతుర్విధ ఫల పురుష అర్థములు అంటారు. ఈ పురుషార్థములు, ఈ కథని బ్రాహ్మీ ముహూర్తంలో వినడం వల్ల మనం ఈ జన్మలోనే పొందుతాం. త్రిసంధ్యం యో జపే నిత్యం ధ్యాత్వా సింహాసనే శరీరం. ఇంకో కొసమెరుపులో ఈ అధ్యాయం చివరిలో బాగా చెప్పారండో. ఒక ఆరు నెలల పాటు, ఎన్ని నెలలు, ఆరు నెలల పాటు రోజు ఉదయం 6 గంటలకి సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు, మధ్యాహ్నం 12 గంటలకి, మళ్ళీ సాయంత్రం 6, 3 పూట్ల రోజుకు 3 సార్లు చొప్పున ఒక 6 నెలలు ధ్యాత్వా సింహాసనే శరీరం. అమ్మవారు సింహాసనం మీద కూర్చున్నది అనుకుని అమ్మవారిని ఒకసారి తలుచుకోండి, ఎక్కువసేపు కూడా కల, కొంచెంసేపు అమ్మని ధ్యానించండి. అమ్మ సింహాసనం మీద కూర్చున్నది, హిరింకారం అనే ఆసనంలో కూర్చున్నది, లేదా హిరింకారాసన గర్భితానల శిఖామసులు అనే శ్లోకం చదువుకోండి కనీసం, లేదా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సింహాసనం మీద అమ్మవారు కూర్చున్నది, ఆ అమ్మవారు అందరినీ రక్షిస్తున్నది అని ఒక్కసారి ధ్యానం చేయండి. ఇలా ఎంతకాలం అట, షణ్మాసాన్, 6 నెలలు అలా తలుచుకోండి 3 పూట్ల. లక్ష్మీం ప్రోప్నుయా జ్ఞాపకోత్తమ, శాశ్వతంగా లక్ష్మీదేవికి నీది అంటే ఉంటుంది. ఏ లక్ష్మి, శుద్ధ లక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, ఈ 4 లక్ష్ములు మన దగ్గర శాశ్వతంగా ఉండిపోతాయి. అంత గొప్ప శక్తి సింహాసనేశ్వరి అయిన అమ్మని 3 పూట్ల చొప్పున కొంచెం సేపు, పొద్దుట 1-2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు, మళ్ళీ మధ్యాహ్నం 1-4-5 నిమిషాలు, సాయంత్రం 1-4-5 నిమిషాలు చొప్పున 6 నెలలు జపిస్తే సరస్వతీ రూపంలో విద్యాలక్ష్మి వస్తుంది, శుద్ధలక్ష్మి వస్తుంది, మోక్షలక్ష్మి వస్తుంది, విజయలక్ష్మి లభిస్తుంది. ఈ విధంగా హయగ్రీవ అగస్త్య సంవాదంలో లలిత ఉపాఖ్యానంలో ఈ అపూర్వ ఘట్టాన్ని మహానుభావుడు హయగ్రీవుడు అగస్త్యునికి వినిపించాడు. ఇక రేపు ఈ భండాసురుడి బండారం బయటపడుతుంది, వాడిని గండి అడిగిస్తాడు ఆయన. రేపు మళ్ళీ యథాప్రకారం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన వార్గేణ మహీం మహీశాహ గోబ్రాహ్మణే ప్రస్వస్తి నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.